మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటాడు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను మేము గ్రహించటానికి కృప చూపించమని. ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము అపోస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 11వ అధ్యాయంలో 1 నుంచి 15 వచనాల వరకు మనం ముగించుకున్నాం. ఈరోజు మనం 16వ వచనం నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 16 నుంచి 33 వచనాల వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పౌలు తన శ్రమలను గురించి అతిశయపడ్డాన్ని మనం చూస్తున్నాం. పౌలు అతిశయపడ్డానికి గల కారణముంది. ఆ కారణం ఏంటో కూడా ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. నేను అవివేకినని ఎవడనూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. ఐఎమ్ రిపీటింగ్ అగెయిన్, డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఎ ఫూల్. ఎందుకని, మనం ప్రారంభ అధ్యాయుల నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వస్తే పౌలు ప్రత్యేకంగా ఈ 2వ పత్రికను వారు పౌలుని తక్కువ చేయడం, చులకనగా మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం, పౌలు యొక్క అపోస్తలత్వాన్ని అవమానించడం, కాబట్టి వాటన్నిటికీ కౌంటర్ గా పౌలు ఈ ఉత్తరాన్ని రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం పౌలు ఇక్కడ మరలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్తున్నాడు, నేను అవివేకినని అట్లు తలంచి నెడలా, నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనడి. క్రీస్తునందు ప్రేమ దేవుమిడారా, వాస్తవానికి పౌలు ఒక అవివేకి కాదు. ఆ రోజుల్లోనే గమలియేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించినటువంటి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకోవచ్చు. అతడు యూదుడైనప్పటికీ తార్సులో పుట్టి పెరిగాడు, కాబట్టి అతనికి పుట్టుకతోనే గ్రీకు పౌరసత్వం ఉంది, రోమా పౌరసత్వం ఉంది, కాబట్టి అక్కడ చాలా చక్కగా అతడు విద్యను అభ్యసించాడు. అతడు గ్రీకు పాండిత్యాన్ని, రోమా పౌరసత్వాన్ని, ఇవటన్నిటిని కూడా చాలా చక్కగా నేర్చుకుని అతడు యవనస్తుడిగా వచ్చినప్పుడు అతడు ఎరుషలేముకు వచ్చి, ఎరుషలేమునటువంటి గమలియేలు పరిసయుడైనటువంటి గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రము గురించి అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. పౌలుకు గ్రీకు తెలుసు, హిబ్రూ తెలుసు, అరామిక్ తెలుసు, అట్ ద సేమ్ టైం హిబ్రూల యొక్క సాంప్రదాయాలు తెలుసు, రోమిల యొక్క సాంప్రదాయాలు తెలుసు, హిబ్రూల యొక్క పద్ధతులు తెలుసు, రోమిల యొక్క పద్ధతులు కూడా తెలుసు, గ్రీకు ప్రజల యొక్క సాంప్రదాయాలు తెలుసు, తర్వాత యూదా ప్రజల యొక్క సాంప్రదాయాలు తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను అజ్ఞానినని మీరేమనుకోవద్దు. ఒకవేళ మీరు అలా అనుకోవాలనుకుంటే ఎస్, మీరు అలాగే అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం అతిశయించి నేను మాట్లాడబోతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో పౌలు ఈ స్టేట్మెంట్ చేశాడు, మేము వెర్రివారము కాదు అని అన్నాడు. మరికొన్ని సందర్భాల్లో ఎస్, మేము వెర్రివారమే, అయితే క్రీస్తు నిమిత్తము. ఐఎమ్ నాట్ ఎ ఫుల్ బట్ ఐఎమ్ ఎ ఫుల్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. అది చాలా ఇంపార్టెంట్. నేను ఫూల్ ని కాదు, బట్ క్రీస్తు నిమిత్తము మీరు నన్ను వెర్రివాడిగా ఎంచాలనుకుంటే ఎస్, ఇట్స్ ఓకే. దాని నిమిత్తము నేను వెర్రివాడుగా పిలవబడ్డానికి ఇష్టపడతాను అని చెప్తున్నాడు క్రీస్తునందు ప్రేమ దేవుమిడారా. మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే, హేళన చేసి మాట్లాడితే వెంటనే మనకు కోపం వస్తుంది. నీకెంత ధైర్యం, నిన్నగాక మొన్న సంఘంలోకి వచ్చావు, నిన్నగాక మొన్న సహవాసాల్లోకి వచ్చావు, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నవే, నేనెవరో తెలుసా, నేను ఎంత సీనియరో తెలుసా అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ నీ వ్యక్తిగతంగా నిన్నేదన్నా నిందిస్తూ నీ మీద మాట్లాడితే ఆ సమయంలో కూడా మనము వారిని క్షమించటానికే తగి ఉన్నాము, కానీ వారు అన్నట్లుగా తిరిగి మనం కూడా అనడానికి మనం పిలువబడలేదు. రెండవది, ఒకవేళ వాళ్ళు క్రీస్తు నిమిత్తము నువ్వు అనుసరిస్తున్నటువంటి నీ భక్తి జీవితం నిమిత్తము, లేకపోతే నువ్వు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రార్థనా జీవితం నిమిత్తము, లేకపోతే ఈ సహవాసంలోనూ చాలా బిజీగా ఉండడాన్ని బట్టి ఎవరైనా ఒకవేళ నువ్వు వెర్రివారు అని అంటే దాన్ని బట్టి ప్రౌడ్గా ఫీల్ అవ్వు. ఎస్, ఐఎమ్ ఎ ఫూల్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నిమిత్తము వెర్రివాడుగా పిలువబడినప్పుడు సంతోషించు, దాన్ని బట్టి అతిశయించు. పౌలు కూడా ఇక్కడ అదే చేస్తున్నాడు. ఎందుకంటే పౌలుకు తెలుసు, పౌలు ఎవరి నిమిత్తము అక్కడ నిలబడ్డాడో, ఎవరి నిమిత్తము మాట్లాడుతున్నాడో, ఎవరి నిమిత్తము కొరింథీయుల దగ్గర తగ్గించుకున్నాడో, ఎవరి నిమిత్తము కొరింథీయుల దగ్గర తన్ను తాను హ్యూమిలిటీగా చేసుకున్నాడో, దేని నిమిత్తము వాళ్ళందరూ కూడా పౌల్ని ఫూల్గా లెక్కించారో పౌలు తెలుసు. అందుకోసం పౌలు యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఒకవేళ మీరు నన్ను అనుకోవద్దు, ఒకవేళ మీరు అలా అనుకుంటానంటే ఇట్స్ ఓకే, యువర్ విష్, మీరు అనుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నేను అవివేకినని ఎవడను తలంచవద్దని మరలా చెప్పుచున్నాను, అట్లు తలంచినడలా నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకిగానే చేర్చుకొనడి. నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుట లేదు గాని ఇట్లు అతిశయపట్టకు ఆధారము కలిగి అవివేకులు వలే చెప్పుచున్నాను. నేను అతిశయపడ్డం అని చెప్పడానికి ఇది నేనే బిబ్లికల్ గా నేనేం మాట్లాడడం లేదు, కానీ నేను అతిశయపడ్డానికి నాకు ఒక ఆధారం ఉంది, దాన్ని బట్టి నేను అతిశయం కలిగి ఉంటున్నాను, పడుతున్నాను. కానీ మీలో కొందరి వలే, అంటే అవివేకుల వలే అయితే కాదు అని చెప్తున్నాడు. ఈ కొందరెవరు అని మనం జాగ్రత్తగా గమనిస్తే వాస్తవానికి పౌలు ఈ భాగంలో క్రీస్తు మాట్లాడినట్లు నేను మాట్లాడడం లేదని ఒక మీరు అనుకుంటున్నట్లుగానే ఒక అవివేకిగానే మాట్లాడుతున్నానని చెప్తున్నాడు. వాస్తవానికి అబద్ధపు అపోస్తలు మాట్లాడినట్లు పౌలు కూడా వారితో వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అబద్ధపు అపోస్తలు అచ్చయపడుతూ ఉంటారు. ఈ అబద్ధపు అపోస్తలు అవివేకముగా బయట పెట్టడానికి అబద్ధపు అపోస్తల యొక్క అవివేకాన్ని బయట పెట్టడానికి పౌలు ఈ భాగంలో వారు మాట్లాడే తీరుని, వారి తర్కమును అనుసరిస్తూ వారికి రీకౌంటర్ గానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకొరకే పౌలు ఇక్కడ నేను అతిశయపడుతున్నాను అని అంటున్నాడు. అతడు కేవలము అబద్ధపు అపోస్తలను అనుకరిస్తూ తన యొక్క అతిశయాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా పౌలు అతిశయపడుతున్న సమస్తమును వాస్తవమే, సత్యము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే అబద్ధపు అపోస్తలులు లేని దాని విషయమై, చేయని దాని విషయమై, మాట్లాడని దాని విషయమై, పనిచేయని దాని విషయమై అతిశయపడతారు. కానీ పౌలు దేని విషయమైతే అతిశయపడుతున్నాడో అవన్నీ కూడా పౌలు తన జీవితంలో చేశాడు. పౌలు అవన్నీ చేశాడు కాబట్టి అతను అతిశయపడడంలో తప్పేమీ లేదు, అది వాస్తవమే. బట్ అయినప్పటికీ ఏమీ చెయ్యకుండా తాము చేశామని గొప్పలు చెప్పుకునేటువంటి వారిని బట్టి వారిని తక్కువ చేయడానికి, వారి యొక్క డొంకతనమును బయటపెట్టడానికి పౌలు కూడా తను తాను అతిశయపడుతున్నట్లుగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే మనం ఆ తర్వాత కింద వచనాలు చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది పౌలు యొక్క అతిశయం దేన్ని బట్టో. పౌలు యొక్క అతిశయము తాను పొందుకున్న దాని నిమిత్తము కాదు, పౌలు యొక్క అతిశయము తాను వదులుకున్నటువంటి దాని విషయమై, అది మనం ఆ కింద వచనాలు చదువుకుంటూ వస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ అబద్ధపు అపోస్తలు అతిశయము దేనిని బట్టి, వారు పొందుకున్నటువంటి దాన్ని బట్టి. ఇదిగో మేము ప్రభువుని అడిగాం, ప్రభు అడిగిన వెంటనే విశ్వాసంతో మేము ప్రభువుని అడిగితే ప్రభు మాకు ఒక కారు ఇచ్చాడు, మేము విశ్వాసంతో ప్రభువుని అడిగితే ప్రభు మాకు ఒక బిల్డింగ్ ఇచ్చాడు, మేము విశ్వాసంతో ప్రభువుని అడిగితే ప్రభు మేము అడిగిందల్లా మాకు ఇచ్చాడు. సో కాబట్టి మీరు కూడా విశ్వాసంతో అడగండి, మీకేం కావాలో అడగండి, మీకు ఎలాంటి బిల్డింగ్ కావాలో, అందులో ఎన్ని ఫ్లోర్స్ ఉండాలో, అందులో ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలో ఓపెన్ గా అడగండి. ఇది పాల్ యాంగిచో గారు సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి బోధ వీధి. ఒకనొక దినాలలో పాల్ యాంగిచో గారు నిర్మించినటువంటి సౌత్ కొరియా సియోల్లో ఉన్నటువంటి సంఘము ప్రపంచంలోకల్లా అతిపెద్ద సంఘము. ఆయన తన జీవితంలో పొందుకున్నటువంటి అనుభవాల్ని బట్టి ఈ రకమైనటువంటి బోధన తీసుకొని వచ్చాడు. నీకు కారు కావాలా, ఏ కారు కావాలో కంపెనీని కూడా అడుగు. నువ్వు జస్ట్ ప్రభువా నాకు కారు కావాలని అడిగితే ఎలా సరిపోతుంది? దేవుడికి ఏ కంపెనీ కూడా చెప్పాలి కదా, ఏ కారో కూడా చెప్పాలి కదా, ఎంత సీటింగో కూడా చెప్పాలి కదా. సో నీకు డీజిల్ కావాలా, పెట్రోల్ కావాలా, సో వీటన్నిటినీ కూడా నువ్వు స్పెసిఫిక్ గా చెప్పు. అలా ఆయన అడిగి పొందుకున్నాడు. దాన్ని బట్టి ఆయన అతిశయపడ్డాడు. తర్వాత వాళ్ళ విశ్వాసాలకు అందరికీ అదే బోధించాడు. ఈరోజు అనేక మంది దాన్నే బోధిస్తున్నారు. సో వారు అడిగి దేన్నైతే పొందుకున్నారో దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడతారు. ఈ అపోస్తలు, అబద్ధపు అపోస్తలు, అబద్ధపు బోధకులు. కానీ మనం కింద వచనాలు చదువుకుంటూ వస్తే పౌలు నేను కూడా అతిశయపడుతున్నాను అని అన్నాడు. కానీ కిందకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది పౌలు దేనిని బట్టి అతిశయపడ్డాడు అని అంటే, క్రీస్తు నిమిత్తము తాను పొందుకున్నటువంటి దెబ్బలను విషయమై అతిశయపడ్డాడు, అవమానము విషయమై అతిశయపడ్డాడు, నిందల విషయమై అతిశయపడ్డాడు, కొరడా దెబ్బల విషయమై అతిశయపడ్డాడు, శ్రమల విషయమై అతిశయపడ్డాడు. ఒక అబద్ధపు అపోస్తలునికి, ఒక సత్యమైనటువంటి అపోస్తలునికి, ఒక అబద్ధ బోధకునికి, ఒక సత్యమైనటువంటి బోధకునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం మిషనరీ జీవితాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం చాలా మిషనరీ పుస్తకాలు చదువుతుంటాం. ఆ పుస్తకాల్లో కూడా రెండు రకాలైనటువంటి పుస్తకాలు ఉంటాయి. ఒకటి అన్ని సక్సెస్ 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 విజయాలు విజయాలు విజయాలు, ఇంకొక దాంట్లో అన్ని ఫెయిల్యూర్స్ 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 ఉంటాయి. వాస్తవానికి మనం దేన్ని ఎక్కువగా చూసుకోవడానికి ఇష్టపడతామంటే సక్సెస్ ఉన్నటువంటి దాన్ని ఎక్కువగా మనం చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని అంటే సక్సెస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా లిటరల్ గా చెప్పాలంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని స్వస్థత కార్యక్రమాలు జరిగాయి, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, వీటన్నిటిని హైలైట్ చేసి ఉంటారు. ఇంకొక బుక్ ఉంటుంది అన్నిట్లో కూడా ఫెయిల్యూర్స్, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు పొందుకోలేకపోయారు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు పొందుకోలేకపోయారు, వాళ్ళు వెళ్ళిన చోట్లంతా వాళ్ళకి దెబ్బలే, అవమానాలే, నిందలే, శ్రమలే, వాళ్ళని కొట్టడం, హింసించడం, వేధించబడటం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఏది ఒక వ్యక్తిని సంతృప్తి పరుస్తుంది, జాగ్రత్తగా గమనించండి, ఏది ఒక వ్యక్తిని సంతృప్తి పరుస్తుంది అంటే అన్ని విజయాల గుండా వెళ్ళినటువంటి వారి జీవిత సాక్ష్యాలు మనల్ని చాలా సంతృప్తి పరుస్తాయి. ఏవి మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాయి, ఇంకా స్ట్రాంగ్ గా చేస్తాయి, స్థిరంగా చేస్తాయి అనంటే, ఎవరి జీవిత సాక్ష్యాలైతే శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా వెళ్ళుంటారు చూసావా, ఈవెన్ వాళ్ళ శ్రమల్లో, అవమానంలో, నిందల్లో కూడా వెళ్ళినప్పటికీ క్రీస్తు కోసం స్థిరంగా నిలబడి ఉంటారు చూసారా, వారి జీవిత సాక్ష్యాలు మనల్ని మరి ఎక్కువగా ఆత్మీయంగా బలపరుస్తాయి. మనం పౌలు జీవితంలో కూడా గమనించినట్లయితే పౌలు ద్వారా చాలా స్వస్థత జరిగాయి, చాలా అద్భుతాలు జరిగాయి, వాటన్నిటిని లూకా రికార్డ్ చేశాడు. కానీ పౌలు ఎక్కడా కూడా చెప్పుకోలేదు. పౌలు ఎక్కడైనా ప్రసంగానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ప్రసంగం చేసినప్పుడు, ఇదిగో పలాని ప్రాంతంలో ఐతుకైనటువంటి యవనస్తుడు మేడ మీద నుంచి కింద పడిపోతే నేను ప్రార్థన చేస్తే అతడు మరణము నుంచి లేచాడు అని పౌలు ఎక్కడైనా ప్రకటించుకున్నాడా? నో. వాటిని కల్లారా పక్క నుండి చూసినటువంటి లూకా వాటన్నిటినీ రికార్డ్ చేశాడు. ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు, నేను పలాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పూతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక చిన్న దాని కొరకు నేను గద్దించినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు ఆమెకి ఇమీడియట్ గా స్వస్థత వచ్చింది అని పౌలు బోధలు ఎక్కడైనా దాన్ని రిపీట్ చేశాడా? నో. ఎక్కడ కూడా పౌలు దాని గురించి చెప్పరా. జాగ్రత్తగా గమనించండి, పౌలు వాటిని హైలైట్ చేయలా. మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాటి గురించి మాట్లాడలేదు, వాటిని బట్టి అతిశయపడలేదు. నేను ప్రార్థన చేస్తే స్వస్థత కార్యం జరిగింది, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇది వచ్చింది, నేను ప్రార్థన చేస్తే ఇదిగో ఈమె బాగుపడింది. అని పౌలు దేన్ని బట్టి అతిశయపడ్డాడంటే, మీరు తన పత్రికల్లో జాగ్రత్తగా గమనిస్తే, క్రీస్తు నిమిత్తము తాను పొందుకున్నటువంటి శ్రమలను బట్టి అతిశయపడ్డాడు. వాటి గురించి పౌలు నేరుగా మాట్లాడాడు. ఇదిగో ఇన్ని కరోనా దెబ్బలు తిన్నాను, ఇన్ని ఎంతగా అవమానించబడ్డాను, ఇంతగా హేళన చేయబడ్డాను అని. వాస్తవానికి ఇప్పుడు పౌలు జీవితము మనల్ని బలపరుస్తుందా లేదా? పౌలు పత్రికలు చదివితే అద్భుతంగా మనం బలపరచబడుతున్నాం, ప్రోత్సహించబడుతున్నాం క్రీస్తునందు ప్రేమించబడి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, శ్రమల గుండా ప్రయాణం చేస్తుంటే వీరికి సరిగా విశ్వాసం లేదు, వీళ్ళు సరిగా ప్రార్థన చేయడం లేదు, ప్రార్థన జీవితం లేదు, అందుకోసమే వీళ్ళు ఎప్పుడు శ్రమల గుండానే వెళ్తా ఉంటారు అని అనుకుంటారు. ఒకవేళ ఏదైనా ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తాడు, కొట్టారనుకోండి, వీళ్ళు ఏమంటారు బయట నుంచి? కొంతమంది ఏమంటారంటే, క్రైస్తవులే వీళ్ళు సరిగా ప్రార్థన చేసుకుని దేవుని చిత్తాన్ని కనుగొనకుండా వెళ్ళినట్టున్నారు. దేవుని చిత్తాన్ని కనుక్కొని వెళ్తే ఎందుకు కొడతారండి? హౌ ఫూలిష్ వీఆర్. చూసారా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో? మనం దేవుని చిత్తాన్ని కనుగొని ప్రార్థన చేసుకుని వెళ్తే కొట్టరా? అంటే యేసుప్రభు ప్రార్థన చేసుకోకుండానే ఆయన పరిచర్యకు వెళ్ళాడా? యేసుప్రభు వెళ్ళిన చోటంతా యేసుప్రభుని ఆహ్వానించారా? మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమనలేదా? కొన్ని సందర్భాల్లో ఆయన చంపడానికి ప్రయత్నం చేయలేదా? ఆయన్ని అవమానించలేదా? అపోస్తలులందరూ కూడా ఎక్కడ సువార్తకు వెళ్ళినా కానీ వాళ్ళందరికీ ఆయన పూలమాలేసి శాల్వాలేసి ఆహ్వానించారా? వాళ్ళను కొట్టి అవమానించి నిందించి హింసించి అబద్ధపు మాటల్లో పలికి వాళ్ళని చెరసాల్లో వేసి కాళ్ళకు చేతులకు బండ్లు వేసి అవమానించలేదా? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈవెన్ పేతురు విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి. పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు తన దూతల్ని పంపించి చెరసాల నుంచి అద్భుత రీతిగా సైనికులు ఉండగానే తప్పించి బయటకు తీసుకొనిచ్చాడు. కానీ పేతురు బోధలు ఎక్కడైనా సరే దీన్ని బట్టి అతిశయపడ్డాన్ని మనం చూస్తామా? పోని పేతురు రాసినటువంటి పత్రికల్లో ఎక్కడైనా సరే దీనిని బట్టి పేతురు అతిశయపడినట్లుగా మనం చూస్తామా? నో. ఈరోజు మనం ఇక్కడే చాలా పెద్ద ప్రమాదాల్లో పడిపోతున్నాం, చాలా పెద్ద ప్రమాదాల్లో. మనం పొందుకున్నటువంటి వాటి విషయమై మనం చాలా అతిశయపడతాం. అంతెందుకు? రేపు December 31 వస్తుంది కదా, రేపు December 31 రాత్రి అందరు సాక్ష్యాలు చెప్తారు ఆ సంవత్సరం అంతట్లో. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు అన్నింటిలో కూడా మీరు గమనించండి, ఈ సంవత్సరం దేవుడు మాకు అది ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు మాకు ఇది ఇచ్చాడు, ఈ సంవత్సరం మాకు దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, సో ఈ సంవత్సరం మేము దీన్ని పొందుకున్నామని అతిశయపడతామని మనం చూస్తాం. కానీ ఏ ఒక్కరి సాక్ష్యంలో కూడా ఈ సంవత్సరము ప్రభు కోసం నేను దీన్ని వదులుకున్నాను, ఇదిగో నాకు చాలా కోపం ఉండేది, ఈ 2025 నేను దీన్ని విడిచిపెట్టాను ప్రభు కోసం, నాకు చాలా రోషం ఉండేది, నాకు ఒక వ్యక్తి అంటే నాకు అసహ్యం, ఒక వ్యక్తి అంటే నాకు అసలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు, కానీ ఈ 2025 నేను ప్రభు కోసం నేను దీన్ని విడిచిపెట్టాను. ఈ అతిశయం ఉండదు మన విషయంలో. ఒకవేళ నేను అతిశయపడవలసి వస్తే ఇలాంటి విషయాల్లో అతిశయపడాలి. ఒక వ్యక్తి అంటే నీకు అత్యంత అసహ్యం, కానీ ప్రభు కోసం అతన్ని క్షమించి అతనితో సమాధాన పడ్డావా? ఎస్. దాని విషయమే అతిశయపడు. ఇదిగో నేను ప్రభు కోసం నా ఇష్టాన్ని నాహాన్ని చంపుకొని నేను వ్యక్తితో సమాధాన పడ్డాను. 2025 నీ ముగింపులో నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే, అయిపోయే సమయానికి నీ అతిశయం దేని బట్టి ఉండాలంటే, నువ్వు ఇల్లు కట్టుకునే దాన్ని బట్టి కాదు, నువ్వు ఉద్యోగాన్ని సంపాదించుకున్న దాన్ని బట్టి కాదు, లేకపోతే నీకు వివాహమైన దాన్ని బట్టి కాదు నీ అతిశయం ఉండాల్సింది. ఈ 2025 నాకంటూ ఎవరు శత్రువులు లేకుండా ప్రతి ఒక్కరితో నేను సమాధాన పడ్డాను, దీన్ని బట్టి అతిశయపడగలమా? దీన్ని బట్టి మనం అతిశయపడగలమా? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. సో అబద్ధపు అపొస్తలులను వ్యంగ్యంగా మాట్లాడడానికి, వాళ్ళ యొక్క దొల్లతనాన్ని బయట పెట్టడానికి పౌలు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. 19 చదువుతున్నాను, మీరు అవివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు, ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకునినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, అతడు ముఖము మీద మిమ్మను కొట్టినను మీరు సహించుచున్నారు.
మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను అని వివేకముగా మాట్లాడుచున్నాను సుమా. పౌలు తిరిగి ఇక్కడ కొరింథీయులతో తిరస్కారముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వారు అన్ని రకములైన ఉపదేశకులు ఏది చెప్తే అది వినడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కొరింథీయులు తమను తాము వివేకులమని తలంచుకుంటూనే అవివేకులు చెప్తున్నటువంటి అబద్ధ బోధలకు తమను తాము వశపరచేసుకున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఇక్కడ వాళ్ళని కొట్టడము లేకపోతే వాళ్ళని వశపరచుకోవడము అని అంటే అబద్ధ బోధకులు తమ యొక్క అబద్ధ బోధ ద్వారా వారిని కొట్టారు, వారిని అవమానపరిచారు, వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు, వాళ్ళను వశపరుచుకున్నారు, వారు ముఖం మీద కొట్టినట్టు కొట్టారు. కానీ వీళ్ళందరూ అంటే కొరింథీ సంఘస్థలు ఏం చేశారంట, వాటన్నింటినీ కూడా సహించారంట, అంటే యాక్సెప్ట్ చేశారు ఆ బోధ అంతటిని కూడా. అబద్ధ బోధను వాళ్ళు ఇష్టపడ్డారు, అబద్ధ బోధను వాళ్ళు సహించారు, కాబట్టి అబద్ధ బోధకులకు వీళ్ళు వశమైపోయారు. ఈరోజు ఇదే జరగడం లేదా? ఈ 2025 సంవత్సరంలో కూడా అబద్ధ బోధకులకు మనం ఎంతగా అడిక్ట్ అయిపోతున్నాం? అబద్ధ బోధకులను మనం ఎంతగా వాళ్ళని మనకు గురువులుగా చేసుకుంటున్నాం? మనం వాళ్ళు ఏం చెప్తే అది మనం బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాం అంతే. అది వాక్యానుసారమా కాదా పరిశోధన చేసుకోం అంటే మనకు తెలియకుండానే మనము వాళ్ళకి ఏమైపోయాం? వశమైపోయాం. నన్ను క్షమించండి, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, బట్ అయినప్పటికీ నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ మధ్య కాలంలోనే ఒక సేవకుడు చనిపోయాడు. అతడు కొంచెం అంగవైకల్యం కలిగినటువంటి సేవకుడు. సరే, అది చనిపోయాడు, అది నిజంగా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాన్ని బట్టి మనం బాధపడాలి, వారి యొక్క ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ అతని బాధ ఎప్పుడైనా విన్నారండి? ఇప్పుడు కూడా యూట్యూబ్లో అది రన్ అవుతా ఉంది. అతని బాధ విన్నారా? ఆ బాధలో మీకు ఎక్కడైనా సరే ఇది వాక్యానుసారం అని అనిపించిందా? ఆ బోధలో ఎక్కడైనా సరే నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేది ఏ ఒక్క మాట అన్నా కనిపిస్తుందా? కానీ మీరు ఆ వీడియోస్లో గమనిస్తే వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు పడి నవ్వుతా ఉన్నారు. వాళ్ళు ఎంత ఆస్వాదిస్తున్నారో, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు వాళ్ళని తిడుతూ ఉంటే వీళ్ళు దాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు, వాళ్ళు తిట్టించుకుంటూ. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయామో చూడండి. వాళ్ళకి ఆ రీతిగా జోకులేసేటువంటి, పిట్టకథలు చెప్పేటువంటి వారికి మనల్ని మనం వశపరుచుకున్నాం. వాళ్ళ మాటలతో మన ముఖాల మీద కొడుతున్నారు అబద్ధ బోధన తీసుకొని వచ్చి. వెనక కూర్చున్నటువంటి వాళ్ళు కూడా వశమైపోయారు. అందుకే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. అరే, మనం పిలిచినటువంటి వ్యక్తి వాక్యం చెప్తున్నాడా, సోది చెప్తున్నాడా అన్న సంగతి వాళ్ళకి బోధపడలా, కూర్చున్న వాళ్ళకి బోధపడలా. నన్ను క్షమించండి, చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం సరైన విషయం కాదు, కానీ మాట్లాడవలసి వస్తుంది. అలాంటి వ్యక్తులు, అలాంటి బోధకులు ఇంకా చాలా మంది ఉన్నారండి. అలాంటి బోధకులు చాలా మంది, కానీ వాళ్ళు వెల్ ఫేమస్ బోధకులు. కానీ వాళ్ళ దగ్గర వాక్యము అస్సలు ఉండనే ఉండదు. వాళ్ళు వాక్యం చెప్పరు, ప్రజలను చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తారు, నవ్విస్తారు. ఆ ప్రసంగం అవుతున్నంత సేపు పడి నవ్వి సంతృప్తిగా, వా ఈరోజు భలే ఉంది వాక్యం అన్న స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. మనకు తెలియకుండానే మనం వాళ్ళకి వశమైపోయాం. కొరింథీ సంఘస్థుల యొక్క పరిస్థితి కూడా ఆ రీతిగానే తయారైపోయింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, ఈ కొరింథీ సంఘస్థులు వాళ్ళని అంటే అబద్ధ బోధకులను, అబద్ధపు అపోస్తలులను వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు అవివేకులయ్యారు. కానీ వాళ్ళని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే వివేకులమని అనుకుంటున్నారు. వాళ్ళు పౌలు మీద ఏమని నిందేశారు? నువ్వు అవివేకివి అని నింద వేశారు. పౌలు బాధ ఏంటి? పోనీ అబద్ధ బోధకులు అపోస్తలులు చెప్పినటువంటి బోధ ద్వారా ఈ కొరింది సంఘస్థులు ఏమైనా ఆత్మీయంగా బలపడ్డారంటే ఆత్మీయంగా బలపడలేదు. ఆత్మీయంగా ఏమైనా మేలు పొందారంటే అది లేదు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని వాళ్ళు పొందుకున్నారంటే అది లేదు. పైగా పాపం ఎక్కువైపోయింది, వ్యభిచారం ఎక్కువైపోయింది, ఇష్టానుతత్వమైనటువంటిది సంఘములో ఎక్కువైపోయింది, సంఘములో బహుభయంకరమైనటువంటి పరిస్థితులు సంఘంలోనికి చొరబడ్డాయి. వ్యభిచారము, విగ్రహారాధన ఇవి చూసే పౌలు తట్టుకోలేక ఆ సంఘాన్ని అలా అని చెప్పి విడిచిపెట్టలేక, ఎందుకంటే 1.5 సంవత్సరం అక్కడ ఉండి ప్రసవ వేదన పడ్డాడు కాబట్టి, ప్రసవ వేదన పడి వారిని కన్నాడు కాబట్టి, ఇప్పుడు అది అతనికి కొరింది సంఘం మీద తల్లి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు అంత స్థితికి వెళ్ళిపోయినా, పౌలు మీద తిరగబడినా, పౌలుని రకరకాలుగా మాట్లాడినా ఇంకా ఉండి వాళ్ళతో మాట్లాడడానికే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళని తిరిగి మరలా వెనక్కి తీసుకుని రావడానికే ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నేను 20వ వచనం చదువుతున్నాను. ఒకడు మిమ్మను దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మను మృంగివేసినను, ఒకడు మిమ్మను వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మను కొట్టినను మీరు సహించుచున్నారు కదా. వాళ్ళు మీకు ఏం చెప్పినా మీరు సహిస్తున్నారు కదా, ఏం చేసినా అబద్ధబోత్త మీరు సహిస్తున్నారు కదా. మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను, ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను అని వివేకముగా మాట్లాడుచున్నాను. సుమా పౌలు ఇక్కడ అబద్ధపు అపోస్తలు చేయుచున్నట్లు చేయుటకు నేను చాలా బలహీనుడని, నేను వారి వలె బలవంతుడను మరియు ధైర్యవంతుడును కాను అని పరోక్షంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని బట్టి పౌలు తనకు తానై కొరింథీయులను దోచుకొనలేదు లేక దాసులుగా చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగానైనా పౌలు ఎంత బలహీనుడునో అన్నది ఇది చూపిస్తుంది. అయితే ఈ అబద్ధ అపోస్తలులు వారిని గురించి వారు అతిశయపడితే పౌలు కూడా తన గురించి తాను అతిశయపడగలడు, అతడు ఇంతకు ముందే వారు అతని కంటే శ్రేష్ఠులు కారని నిరూపించాడు. అతడు వారు మాట్లాడినట్లే అహంకారముగా అవివేకముగానే మాట్లాడుతూ వారికి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, చెప్పకనే వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే దీన్ని మనం నేరుగా చేస్తే మనకు అర్థం కాదు, ఇదేంటిది పౌలు కూడా వాళ్ళని అనుసరించి అలాగే మాట్లాడుతున్నాడు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ పౌలు వాస్తవానికి వాళ్ళను కించపరుస్తూ వ్యంగపరుస్తూ పౌలు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రేమించండి మిల్లారా, ఎందుకంటే పౌలు సత్యాన్ని తీసుకొని రావడం, బయటికి తీసుకురావడం పౌలు యొక్క ఉద్దేశం. పౌలు సత్యాన్ని బయటికి తీసుకురావడం పౌలు యొక్క ఉద్దేశం. మనం కింద వచనాలు చదువుకుంటూ వస్తే అప్పుడు పౌలు నేను కూడా అతిశయపడుతున్నాను అన్నాడు కదా, దేని విషయం అతిశయపడుతున్నాడు అనేది ఆ తర్వాత మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళే టాలీ చేసుకుంటారు, ఓకే పౌలు అతిశయపడుతున్నది దీన్ని బట్టి, ఇప్పుడు మన దగ్గర అబద్ధపు అపోస్తలులు అతిశయపడుతున్నది దీన్ని బట్టి అని అర్థమవుతుంది. చూడండి 22వ వచనం చదువు. వారు హిబ్రియులా, నేను హిబ్రియుడినే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెరివారి వలె మాట్లాడుచున్నాను. అంటే మీరు అనుకుంటున్నట్లుగానే బ్రదర్స్, నేను వెరివాడిలాగే మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకునే, మరి విశేషముగా ప్రయాస పడితినని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటినని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. వాళ్ళు హిబ్రియులు అని మీరు అనుకుంటున్నారా? అలా అయితే నేను కూడా హిబ్రియునే. వాళ్ళు యూదులు అని మీరు అనుకుంటున్నారా? నేను కూడా యూదునే. వాళ్ళు పరిసయ్యులండి అని మీరు అనుకుంటున్నారా? నేను పరిసయ్యనే. అఫ్ కోర్స్ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను పౌలు అన్నని నేను ప్రకటించుకున్నాను. పౌలు అంటే మీరేమనుకుంటున్నారు, ఇది గ్రీకుకు సంబంధించినటువంటి వాడు, ఇతడు తార్సుకు సంబంధించిన వాడు అనుకుంటున్నారు కదా. అయితే మీకు తెలియని విషయం మరొకటి చెప్తున్నాను, నా పేరు కూడా సౌలు, ఇది యూదా గోత్రానికి సంబంధించిన, క్షమించండి, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటిది. నేను కూడా హిబ్రియుడినే, నేను కూడా యూదుడినే, నేను కూడా పరిసయ్యుడినే, నేను కూడా గమలియేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడినే. మీరు నన్ను కేవలం రోమ పౌరసత్వం కలిగి ఉన్నందువలన నేను రోమీయుడని మాత్రం అనుకోవద్దు.
సో ఇతడు పౌలు రోమీయుడు, ఇతడు తాసుకు సంబంధించిన వాడు, కానీ ఇప్పుడు మనకొచ్చి అబద్ధ బోధ చెప్తున్నటువంటి వాళ్ళు హిబ్రియులు, వాళ్ళు యూదులు, వాళ్ళు డైరెక్ట్ గా ఎరుషలేము నుంచి వచ్చి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ బోధ సరైనటువంటిది, పౌలు బోధ అవివేకమైనటువంటి బోధ అని మీరు అనుకుంటున్నారా? అది పౌలు యొక్క ఉద్దేశం. బ్రదర్స్, నేను కూడా హిబ్రియుడినే బ్రదర్స్, మీరేమనుకుంటారు నన్ను? నేను కూడా హిబ్రియుడినే, నేను కూడా యూదునే, నేను కూడా పరిసయ్యుడినే అని చెప్తూ పౌలు దేని విషయమై తాను అతిశయపడుతున్నాడో దాని విషయమై పౌలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? వాళ్ళు ఖచ్చితంగా ప్రతిదీ కూడా బైబిల్లో ఉన్నదే మాట్లాడతారు, బైబిల్లో లేనిది మాట్లాడరు, బైబిల్లో లేనిది మాట్లాడరు. వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేయడానికి నీ దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, నేను క్రైస్తవుణ్ణి, మేమే నిజముగా బైబిల్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నటువంటి క్రైస్తవులం మేము, ఇదిగో బైబిల్లో ఇలా ఉంది ఇలా ఉంది, కానీ మీరు ఇలా అనుసరించడం లేదు అని చెప్తారు. యూదయా నుంచి వచ్చినటువంటి హిబ్రియులు ఇదే రీతిగా సంఘాన్ని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేశారు. పౌలు ఒక రోమీయుడండి, మేము అసలైనటువంటి హిబ్రియులం, మేమండి అసలైనటువంటి ఇశ్రాయేలీలం, యూదా ధర్మశాస్త్రం మాకు తెలుసు, మేం చెప్పేది వినండి అని చెప్పి వాళ్ళను ఆ రకమైనటువంటి బోధలోనికి తీసుకుని వెళ్లారు. ఇదే సమస్య గలతీ సంఘానికి కూడా వచ్చింది. కొంతమంది యూదయా నుంచి వచ్చినటువంటి వాళ్ళు పౌలు చెప్పినటువంటి బోధను పక్కన పెట్టి, ఇదిగో మనము యూదము, యూదా మతాన్ని గురించి మనం వింటున్నాం, ఏసయ్య ఎవరు? ఏసయ్య ఒక యూదుడు. ఏసయ్య ఏం చేశాడు? ఆయన సున్నతి చేయించుకున్నాడు, కాబట్టి మీరు అన్యులైనప్పటికీ సంఘంలోనికి వచ్చిన తర్వాత మీరు కూడా సున్నతి చేయించుకోవాలి. ఏసయ్య ఏం చేశాడు? ఏసయ్య సబ్బాత్ దినాన్ని ఆచరించాడు, కాబట్టి మీరు కూడా సబ్బాత్ దినాన్ని ఆచరించాలి. ఏసయ్య విశ్రాంతి దినాన్ని ఆచరించాడు, కాబట్టి మనం కూడా విశ్రాంతి దినాన్ని అనుసరించాలి, మనం కూడా సున్నతి చేయించుకోవాలి, ఏసయ్య చేసుకున్నాడు అని ఈ రకమైనటువంటి బోధను తీసుకుని వచ్చి గలతీ సంఘాన్ని గలిబిలి చేసినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పౌలు గలతీయులతో ఇదే ప్రశ్న వేస్తున్నాడు. ఇంత త్వరితముగా ఎవరు మిమ్మల్ని మభ్యపెట్టారు? ఎవరు మిమ్మల్ని మోసం చేశారు? ఎవరు మిమ్మల్ని మభ్యపెట్టారు? ఇప్పుడు కొరింథీ సంఘంలో కూడా వచ్చిన సమస్య అదే, మేము అసలైనటువంటి హిబ్రియులు, మేమే అసలైనటువంటి ఇశ్రాయేలు, మేం చెప్పే బోధన వినండి. బహుశా వాళ్ళు పౌలుని ఒక రోమీయుడిగా పరిచయం చేశారేమో, అందుకోసమే పౌలు ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. బ్రదర్స్, వాళ్ళు హిబ్రియులా? మీరు నన్నేమనుకుంటున్నారు? నేను కూడా హిబ్రియునే. వాళ్ళు ఇశ్రాయేలులా? మరి మీరు నన్నేమనుకుంటున్నారు? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నేను కూడా అబ్రహాము సంతానమే, నేను అట్టివాడనే, నేనేం బయటవాడిని కాదు. వారు క్రీస్తు పరిచారకుల వెరివాణి వలె మాట్లాడుతున్నాను, అంటే మీరు అనుకున్నట్లుగా ఓకే వెరివాణిగానే మాట్లాడుతున్నాను, నేను కూడా మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడనే. దేని బట్టి చెప్తున్నాడు తెలుసా? ఇక్కడ జాగ్రత్త గమనించండి, నేను కూడా క్రీస్తు మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడినే. సో వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒక బలహీనుణ్ణి బాగు చేశాడు, నేను ప్రార్థన చేస్తే దయ్యం పెట్టినటువంటి వాళ్ళు విడుదల పొందారు, నేను నా నడికట్టు తగిలితేనే అనేక మంది స్వస్థతను పొందుకున్నారు, నేను ప్రార్థన చేస్తే ఒక చనిపోయిన సహోదరుడు సహితము మరణము నుండి తిరిగి లేచాడు. తానును మరి ఎక్కువగా పరిచారకునే అని రుజువు పరుచుకోవడానికి పౌలు చెప్పిన సాక్ష్యాలు ఇవా? జాగ్రత్త గమనించండి. ఈరోజు బోధకులు చెప్పుకుంటే 9 కృపావరములు కలిగినటువంటి దైవజనుడు, స్వస్థత కృపావరము కలిగినటువంటి దైవజనుడు, ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి దయ్యాలు పారిపోయాయి. ఈరోజు ఇప్పుడున్నటువంటి సేవకులు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? ఆ రోజున అబద్ధ అపొస్తలులు దేన్ని బట్టి అతిశయపడ్డారు? అపొస్తలుడైన పౌలు దేన్ని బట్టి అతిశయపడ్డాడు? ఈరోజు నీవు నేను దేన్ని బట్టి అతిశయపడుతున్నాం? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను ఒక పాతిక సంఘాల్ని కట్టాననుకోండి, దాన్ని బట్టి నేను అతిశయపడడానికి వీలవుతుందా? ఎందుకని? నో, దాన్ని బట్టి నేను అతిశయపడడానికి వీలు కాదు.
ఎందుకని అది నా బలము వలన కానీ నా జ్ఞానం వలన కానీ నేను చేయగలిగింది కాదది. దేవుడు ఆ కృపను నాకు ఇచ్చాడు, దేవుడు ఆ కృపను నాకు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జెన్స్ మిషనరీ అంకుల్ ఉన్నారు, అంకుల్ ద్వారా అక్కడ ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందో మనకు అందరికీ తెలుసు. అతడు చేసిన పరిచర్యను బట్టి మనం అతిశయపడడం తప్పేం లేదు, దేవుడు అంకుల్ ఇంత బలంగా వాడుకుని చేశాడని. కానీ అంకుల్ నేను ఇదిగో నేను ఎన్ని సంఘాలు కట్టాను, నేను ఎంత చేశాను అని చెప్పుకుంటే అది అతిశయం అవుతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది దేవుడిచ్చిన కృపను బట్టి చేశాం. ఆయన కృప లేకపోతే నీవు నేను ఏమీ చేయలేము, ఆయన కృప లేకపోతే నువ్వు నేనేమి చేయలేము. దాన్ని బట్టి మనం అతిశయపడడానికి వీల్లేదు. ఒకవేళ మనం అతిశయపడవలసి వస్తే మన బలహీనతల విషయమే మనం అతిశయపడాలి, మన బలహీనతల విషయమే అతిశయపడాలి. నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, కానీ ఆయన దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దాన్ని బట్టి మనం అతిశయపడచ్చు. నేను అతిశయపడతా, 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నేను పరిచయం చేస్తా ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, అస్సాంలోని పరిచయం చేస్తున్నాను. కానీ అతిశయం దీని బట్టి తెలుసా, నాకు ఈ రోజు కూడా హిందీ రాదు, ఈ రోజుకి నాకు హిందీ రాదు, నాకు వచ్చింది 1-4 మాటలే. మిస్సింగ్ భాష రాదు నాకు, నాకు జ్ఞాపక శక్తి లేదు, మతిమరుపు నాకు, ఎంత మతిమరుపు అంటే అంత మతిమరుపు నాకు. కానీ నేను అప్పటికెళ్ళి దీవికి వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆశ్చర్యపోతారంటే నాకు 2 హిందీ పదాలు తెలుసు, 2 అస్సామీస్ పదాలు తెలుసు, ఈ 2 పదాలు అన్నింటిని కూడా కలిపి కొట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటాను, వాళ్ళతో మాట్లాడుతుంటాను, ఆ యవనస్తులు అందరితో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాను, వాళ్ళు కూడా నా కోసం 2 ఇంగ్లీష్ పదాలు తెలుసుకున్నారు, ఆ 2 ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తారు, దాన్ని బట్టి నేను ఫుల్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని వెళ్ళిపోతా ఉంటాను. చదువు రాదు నాకు, చదువు లేదు నాకు, చదువు రాని మొద్దుని జ్ఞాపక శక్తి లేదు, పిరికివాణ్ణి, అత్యంత పిరికివాణ్ణి, అత్యంత భయస్తుణ్ణి. కానీ ఎక్కడికి పడితే అక్కడికి ఒంటరిగా వెళ్ళిపోతా ఉంటాను. మొన్న మా వీధి పక్కకి పూలు వచ్చింది, ప్రజలందరూ కూడా పరుగులు తీస్తా ఉన్నారు, నేను టక్కన నా చేతిలో ఒక కత్తి ఉంది, నేరుగా నేను వెళ్ళిపోతా ఉన్నాను, మామిడి పిలుస్తా ఉంది, ఏ ఎక్కడికి వెళ్తున్నావు, అడు వచ్చింది చిరుత పులి, నేను నా చేతిలో కత్తుంది కదా అన్నాను, నా చేతిలో కత్తుంది, నాకేం భయం లేదులే అని చెప్పి చూడడానికి ఉత్సాహంగా వెళ్ళిపోయాను నేను కూడా. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఏంది నేను ఇంత అవివేకంగా వెళ్ళిపోయాను, నేను ఏంటి ఆ ధైర్యం, ఏంటి ఆ కాన్ఫిడెన్స్, ఏంటి? ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాకు తెలుసు నేను ఎంత పిరికివాణ్ణి అంటే అంత పిరికివాణ్ణి. సాయంత్రం చీకటి పడితే 7 అయితే బయటికి రాను నేను, అంత పిరికివాణ్ణి నేను. ఎవరైనా చచ్చిపోయారని వింటే ఆ రోజు రాత్రి నిద్రపోవాను నేను, ఎవరైనా చనిపోయిన వాళ్ళని చూస్తే పక్కన వాళ్ళు ఏడుస్తుంది చూస్తే వారో రోజులు నిద్రపోను నేను. బై మిస్టేక్ నేను వెళుతున్నటువంటి దారిలో పగలు కూడా పక్కన ఒక సమాధిని చూస్తే ఇంకా నేను ఒంటరిగా నేను ఆ దారిలో వెళ్ళను కూడా వెళ్ళను. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కనీసం తల అటువైపు తిప్పకుండా ఇటువైపు తిప్పుకొని వెళ్ళేంత పిరికివాణ్ణి నేను, అంత పిరికివాణ్ణి నేను. కానీ ఈరోజు దేవుడు ఎలాంటి ప్రదేశాలకు తీసుకెళ్తున్నాడో, ఒంటరిగా తీసుకుని వెళ్తున్నాడు, ఒంటరిగా చేస్తా ఉన్నాను, అర్ధరాత్రులు వెళ్తున్నాను, చనిపోయిన వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్తున్నాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి కృప. సో ఒక పిరికి వాణ్ణి దేవుడు వాడుకోగలిగినప్పుడు అత్యంత ధైర్యవంతుడు దేవుడు నిన్ను ఇంకెందుకు వాడుకోలేడు. ఒక రోగిష్టి వాడిని దేవుడు నన్ను వాడుకోగలిగినప్పుడు నిన్నెందుకు వాడుకోగలడు, వాడుకోలేడు. సో నా బలహీనతను బట్టి నేను అతిశయపడుతూ నేను ఇప్పుడు మీకు ఛాలెంజింగ్ ఇవ్వగలను. ఒక మిషనరీగా ఉండాలంటే భాష వచ్చి ఉండాలి, భాషలు మాట్లాడే గిఫ్ట్ ఉండాలి, కానీ నాకు లేదు. అయినప్పటికీ ఇక్కడ నేను వాడబడుతున్నాను, నాకు లేదు. కొంతమంది అనుకుంటారు నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు అందుకే నీకు రావట్లేదు అనుకుంటారు. కానీ నాకు తెలుసు, ఈవెన్ నా భార్యకు కూడా తెలుసు మా ఆయనకి ఎంత మతి మరపు అని. కొన్ని విషయాలు చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఫోన్ చేస్తాను, మా అమ్మకు ఫోన్ చేస్తాను మా అమ్మతో మాట్లాడాలని, మా అమ్మ ఫోన్ ఎత్తే హలో అనే సమయానికే ఇంతకు ఎవరు ఫోన్ చేశారు అనుకోసం వచ్చేస్తారు నాకు. వాళ్ళు ఫోన్ ఎత్తినే నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా మర్చిపోతా, నేను మర్చిపోయింటా మళ్ళీ వెంట చూసుకొని ఓ మమ్మీకి కదా ఫోన్ చేసింది ఆ అమ్మా అని మాట్లాడతాను నేను. అంత షార్ట్ మెమరీ లాస్ వచ్చేసింది నాకు, మేబీ బికాస్ ఆఫ్ టెన్షన్స్, బికాస్ ఆఫ్ మోర్ థింకింగ్, ఓవర్ థింకింగ్, స్ట్రెస్ వర్క్, మేబీ వీటన్నిటి వల్లనేమో నాకు తెలీదు. సో క్రీస్తు నందు పురమైన దేవుడిలారా, అందుకోసం నేను భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, నేర్చుకుంటా ఉంటాను, రాసుకుంటా ఉంటాను, మరలా ఆ పదం నాకు నోటికి రాదు, గుర్తుకు రాదు, మళ్ళీ వాళ్ళు చెప్పారు అది కదా అని అనుకుంటుంటాను నేను. బలహీనుణ్ణి కానీ ప్రభు వాడుకుంటున్నాడు, రోగిస్తు వాణ్ణి దేవుడు వాడుకుంటున్నాడు, చదువురాని మొద్దుని అజ్ఞానిని దేవుడు వాడుకుంటున్నాడు. సో దేవుడు మరి ఎక్కువగా మిమ్మల్ని ఎందుకు వాడుకోలేడు, మరి ఎందుకు వాడుకోలేడు? క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, పౌలు ఇక్కడ తాను తన గురించి తాను ఏ రీతిగా చెప్పుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణి, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. దాన్ని బట్టి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడండి. దేని బట్టి సంశయపడుతున్నాడు? ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు నేను చెరసాలలో ఖైదీగా బంధించబడ్డాను. హి ఫీల్స్ ప్రౌడ్ అబౌట్ దాట్. అనేక సార్లు చెరసాల్లో బంధించబడ్డాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను. అపరిమితముగా అంటే ఒకసారి రెండు సార్లు కాదు, ఎన్నిసార్లు కొట్టారో నన్ను. దాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. వాస్తవానికి దాన్ని బట్టి మనం గిల్టీగా ఫీల్ అవుతాం, అలాంటివి మనం చెప్పుకోం కదండి, గిల్టీగా ఫీల్ అవుతాం. మనల్ని జైల్లో పడేస్తే, లేకపోతే మనల్ని ఎవరైనా కొడితే, కానీ పౌల్ పౌల్ ప్రౌడ్స్ అబౌట్ దాట్. ఎందుకని? పౌలు చెరసాల్లో ఉన్నా అది క్రీస్తు నిమిత్తం అని తెలుసు. పౌలు అనేక దెబ్బలు తిన్నా అది క్రీస్తు నిమిత్తం అని తెలుసు. పౌలుకి ఈరోజు ఒకవేళ తినడానికి తిండి లేకపోయినా అది క్రీస్తు నిమిత్తం అని తెలుసు. దాన్ని బట్టి కూడా పౌలు అతిశయపడతాడు. చూడండి, దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడినను పడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములు గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదులలో వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల యుద్ధ వలన ఆపదల్లోనూ, అన్య జనుల వలన ఆపదల్లోనూ, పట్టణములలో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములు ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. క్రీస్తునందు ప్రేమ, జాగ్రత్తగా గమనించండి పౌలు చేసిన స్టేట్మెంట్. నేను అనేక సందర్భాల్లో ఆకలి కలిగి ఉన్నాను, కానీ దేవుడు అద్భుత రీతిగా కాకోవలము చేత ఆహారాన్ని పంపించి నా కడుపు నింపాడు అని చెప్పి దాన్ని బట్టి అతిశయపడలేదు. అనేక సందర్భాల్లో ఆకలి దప్పులు కలుగున్నాడు అంట. మీకు లిటరల్ గా చెప్పాలంటే పౌలు ఈరోజు ఉదయం ఆకలితో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రభా ఆకలేస్తుంది ప్రభా, ఏదన్నా సహాయం చేయి ప్రభా, ప్రార్థన చేశాడు. దేవుడు జవాబిస్తాను ఎదురు చూశాడు, కానీ జవాబు రాల, 10 అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. మళ్ళా ప్రార్థన చేశాడు, ప్రభా బాగా ఆకలేస్తుంది ప్రభా, ఏదన్నా అద్భుతం చేసి నాకు ఏదన్నా పంపించు ప్రభా. 11 అయిపోయింది, 12 అయిపోయింది, నో ఆన్సర్. సరే ప్రభా, కనీసం మధ్యాహ్నం లంచ్ కన్నా నాకు ఏదో ఒకటి పంపించు ప్రభా. 1, 2, 3, 4 సాయంత్రం అయిపోతుంది, నో ఆన్సర్. ఆకలితో భయంకరంగా అలమటించిపోతా ఉన్నాడు, ఆకలితో భయంకరంగా అలమటించిపోతున్నాడు. ఇప్పుడు వెంటనే ఏం గుర్తుంది, ప్రభా ఆ రోజు ఏలియాని జ్ఞాపకం చేసుకుని అరణ్యంలో ఉన్నప్పుడు కాకోలము చేత ఆహారాన్ని పంపించావు కదా, సో వై డోంట్ యు డూ దట్ మిరాకిల్, నాకు కూడా అలాంటి కార్యం చేయి ప్రభా. వెయిట్ చేశాడు, సాయంత్రం 6, 7, 8, 9, 10 ఆ రోజు ఏమీ దొరకలేదు. పౌలు అలాగే పస్తు పండుకున్నాడు, అలాగే పస్తు పండుకున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, దేవుడు నాకు సహాయం చేయలేదు అని నిందించలేదు, కానీ పౌలుకి ఆ సమయంలో ప్రభు ఆహారాన్ని పంపించారు. ఎందుకంటే అనేక పర్యాయములు ఆకలి దప్పులు కలిగి ఉన్నాను అని అన్నాడు. తర్వాత అనేక పర్యాయములు జాగరణములతో, అంటే నిద్రలేదు, లేచి కూర్చున్నాడు. ప్రభా నాకు నిద్ర పట్టడం లేదు ప్రభా, నాకు మంచి నిద్రే ప్రభా, ప్రార్థన చేశాడు. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11, 12 నిద్రలేదు. మళ్ళా మోకరించాడు, ప్రభా నాకు నిద్ర పట్టడం లేదు ప్రభా. మళ్ళీ ప్రార్థన చేశాడు, 1 గంట, 2, 3 అటు ఇటు అటు ఇటు దొల్లాడుతున్నాడు, కొట్టకలాడుతున్నాడు, కానీ నిద్ర రావడం లేదు. దేవుడేం అద్భుతం చేయలా, దేవుడేం మిరాకిల్ చేయలా. అనేక సందర్భాల్లో జాగరణలు, అంటే రాత్రంతా నిద్ర లేకుండా అలాగే గడిపేశాడు. వస్త్రహీనుడుగా ఉన్నాడట, కొన్ని సందర్భాలు దిగంబరత్వంతో ఉన్నాడంట. అంటే బహుశా 2 జతలు పట్టుకుని వెళ్ళి, జతలు పట్టుకుని బయట పరిచర్కి వెళ్ళాడేమో. ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టణంలో తిరిగినప్పుడు దాన్ని కప్పుకున్న, వాటిని వేసుకుని వెళ్ళి పరిచయం చేశాడు. మరుసటి రోజుకి బాగా వాసన వస్తుండొచ్చు. ఆ రాత్రి ఎక్కడైనా దగ్గర ఒక చెరువు దగ్గర ఉతికేసుకొని ఆ రాత్రి వాటిని ఆరేసి ఆ రాత్రి అలాగే పండుకొని ఉండొచ్చు. దిగంబరత్వంతో వస్త్రహీనుడుగా వివస్త్రగా పండుకున్నాడు. ఉదయాన్నే లేచి మరలా బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి ప్రభు నిందించలా, ప్రభా నేను నీ పని చేస్తుంటే, నీ పరిచయం చేస్తుంటే ఎందుకు ప్రభా నన్ను ఇట్లా విడిచిపెట్టేశావు, నన్ను పస్తులు పెడుతున్నావు, వస్త్రహీనుడుగా ఉండాల్సి వస్తుంది, అదే నేను హ్యాపీగా మా ఇంటి దగ్గర ఉంటే నా పరిస్థితి ఏంటి, సన్నేంద్ర సభలో నాకు ఉద్యోగం ఉంది, మా నాన్న రోమియ పౌరసత్వం కలిగి ఉద్యోగం చేస్తున్నాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వై షుడ్ ఐ సఫర్ లైక్ దిస్ అని తాను కలిగినటువంటి బలహీనతలను బట్టి, తాను కలిగినటువంటి శ్రమలను బట్టి దేవుని నిందించాడా, అవమానించాడా, ప్రశ్నించాడా, దేవుని మీద అలిగాడా, ప్రార్థన చేయడం ఆపేశాడా, మందిరానికి వెళ్ళడం ఆపేశాడా, లేకపోతే వాటిని బట్టి అతిశయపడ్డాడా? ఎందుకంటే పౌలుకు తెలుసు తాను వస్త్రహీనుడుగా నిలబడింది క్రీస్తు నిమిత్తము, తాను ఆకలి తప్పు కలిగి ఉన్నది క్రీస్తు నిమిత్తము. ప్రభువా నీ నిమిత్తము శ్రమ అనుభవించటానికి నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. యోబు ఇస్తాడు దీనికి చక్కటి జవాబు. ఏం దేవుని దగ్గర నుంచి కేవలం మేలులు మాత్రమే మనం పొందుకోవాలా? శ్రమలను కష్టాలను మనం పొందుకోవడానికి వీల్లేదా? ఆ మేలు పొందుకున్నప్పుడే దేవుని స్తుతిస్తామా? శ్రమంలో దేవుని స్తుతించమా? మరి దేవుడు ఎందుకు అనుమతించాడండి? దేవుడు కఠినాత్ముడా? కాదు, నీ విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచటానికి, బలపరచటానికి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డ, శ్రమలు ఒక వ్యక్తిని మెరుగైన చేస్తాయట, శ్రమలు ఒక వ్యక్తిని కనుమరుగైన చేస్తాయట. నీ జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమలు నిన్ను మెరుగుపరుస్తున్నాయా, నిన్ను కనుమరుగు చేస్తున్నాయా? నువ్వు ఒక నిజమైనటువంటి విశ్వాసివైతే నీ జీవితంలో ఎంత ఎక్కువ శ్రమలుంటే నువ్వు అంత అత్యధికముగా నువ్వు బలపడతావు తెలుసా? నేను ఎప్పుడైనా నాకు ఎవరైనా అన్నా నేను నిజంగా చాలా శ్రమలు గుండా వెళ్తున్నానన్నా అని అంటే నేను ఒకటే చెప్తాను, దెన్ గాడ్ లవ్స్ యు మోర్. దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు సహోదరి. నేను ఇలా అంటే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి, ఎలా ఉంటుంది? ఇదేంటన్నా నేను ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నానన్న నువ్వు అంటే దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అంటావేంటి? మరి దేవుడు అత్యధికంగా ప్రేమిస్తే మరి నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, మా ఇంట్లోనే మాకెందుకు ఇన్ని ఇబ్బందులు? మనం బైబిల్ గ్రంథం చదివితే కదా మనకు తెలియడానికి. బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే తండ్రి తాను ప్రేమించే కుమారుణ్ణి ఎక్కువగా శిక్షిస్తాడట. తండ్రి తాను ప్రేమించే కుమారుని ఎక్కువగా శిక్షిస్తాడట. వాస్తవానికి మన తెలుగు భాషలో, తెలుగు బైబిల్ గ్రంథంలో శిక్షిస్తాడు అని తర్జుమా చేయబడింది, కానీ మన ఇంగ్లీష్ బైబిల్ చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే హీ డిసిప్లైన్స్ మోర్. ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని ఎక్కువగా డిసిప్లైన్ చేస్తాడు. మీ జీవితంలో ఎందుకు ఎక్కువగా శ్రమలున్నాయంటే శ్రమలు అనేటువంటివి అది శిక్ష కాదు, ఆయన ఎక్కువగా నిన్ను క్రమశిక్షణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే శ్రమల ద్వారానే మనం క్రమశిక్షణ చేయబడతాము. ఎందుకండి మనం బిడ్డ మీద మనం కర్ర తీసుకుంటాం? ఎందుకండి మనం బిడ్డల మీద మనం బెల్ట్ తీసుకుంటాం? ద్వేషంతోనా, పగతోనా? ఒక్కొక్కసారి మనం ఆవేశంలో నువ్వు చావురా, అసలు నీ ముఖం నాకు చూపించొద్దురా, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోరా అంటే నిజంగా వాడు ముఖం చూపించొద్దనా, ఇంట్లోంచి వెళ్ళిపోమ్మనా? ఒకవేళ వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మరలా తల్లిదండ్రులు ఇంకా కూర్చొని ఓ బొలోమని ఆడవరా?
అన్నం తినడం మానేరా, నేనేదో ఆవేశం అన్నాడ్రా నాయన అని అనుకోరా అంటారు కదా. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తండ్రి గాని తల్లి గాని వాళ్ళ బిడ్డల మీద కర్ర తీసుకున్నారు అని అంటే, వాళ్ళని తిడుతున్నారంటే, కొడుతున్నారంటే, వాళ్ళని ప్రతిదానికి ప్రశ్నిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని శిక్షిస్తున్నారని కాదు, క్రమశిక్షణ చేస్తున్నారని. పక్కింటి పిల్లోడు తప్పు చేస్తే మనం పట్టించుకుంటాం, వదిలేస్తాం. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు రైట్స్ ఆన్ హ్యామ్. అతని పట్ల మనకు ఎలాంటి రైట్స్ హక్కులు లేవు కాబట్టి వాడిని వదిలేస్తాం. కానీ అదే తప్పు మనం బిడ్డ చేస్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. వాడిని క్రమశిక్షణ చేయడానికి బెత్తం తీసుకుంటాం, ఉపయోగిస్తాం. సో దేవుడు కూడా మనకు క్షమ కలిగిన ప్రతిసారి దేవుడు బెత్తం తీసుకుంటున్నాడు. బెత్తం తీసుకుంటాడంటే దాని ఉద్దేశం నిన్ను నశింప చేయాలని కాదు, నువ్వంటే ప్రేమ లెక్క కాదు, నిన్ను ఎక్కువగా డిసిప్లిన్ చేయాలని, మరి ఎక్కువగా నిన్ను చెక్కాలని. ఒక శిల్పి వలె ఆయన సుత్తిని, ఆయన దాన్ని తీసుకుని నిన్ను మరి ఎక్కువగా చెక్కుతా ఉన్నాడు. నిన్ను చెక్కుతున్న ప్రతిసారి నీకు గాయమవుతుంది. ఆ ఉలి నీకు తగులుతున్న ప్రతిసారి నీకు దెబ్బ తగులుతుంది, నీకు రక్తం వస్తుంది, గాయమవుతుంది, నీకు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకు ఈ శిల్పకారుడు ఇంత కఠినంగా నా ఎడలో ప్రవర్తిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావే, కానీ ఆ శిల్పకారుడు నిన్ను ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో నీకు అప్పుడే అర్థం కాదు. నువ్వు ఒక అందమైన శిల్పముగా రూపు మలచబడిన తర్వాత 10 మంది వచ్చి ఒకప్పుడు విలువలేని రాయిగా ఉన్నటువంటి నిన్ను చూసి, ఇప్పుడు నిన్ను చూసి, నువ్వు చెక్కబడిన తీరుని చూసి, ఇదిగో నేను దీనికి ఇంత వెల చెల్లిస్తాను, నాకు దీన్ని ఇవ్వండి, దీన్ని మా ఇంట్లో అందంగా పెట్టుకుంటానని అంటున్నప్పుడు అప్పుడు రాయికి అర్థమవుతుంది, ఓ నాకు విలువ కడుతున్నారేంటి, నేను విలువలేని దాన్ని కదా, నేను ఒక మామూలు రాయిని కదా, నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటానన్నారేంటి, ఈ ప్రసలు నా కోసం ఇంతగా ఎగబడుతున్నారేంటి. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓ నాకు ఒక రూపం వచ్చింది. ఆ రూపం ఎవరిచ్చారు? శిల్పకారుడు ఇచ్చాడు. దేంతో ఇచ్చాడు? సుత్తి ఉలితో ఇచ్చాడు. కానీ ఆయన సుత్తి ఉలి నా మీద ఉపయోగిస్తున్నంత కాలం నేనేమనుకున్నాను, ఆయన కఠినాత్ముడు అనుకున్నాను, ఆయన ప్రేమ లేనివాడు అనుకున్నాను, ఆయన జాలి లేనివాడు అనుకున్నాను. కానీ నాకు ఒక రూపునివ్వడానికి, నన్ను ఒక చక్కటి క్రమశిక్షణ చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను అనుకోలేదు కదండి. మన జీవితంలో కూడా అదే మనకు అర్థం కావడం లేదు. అందుకోసమే దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిన్ను ఒక శిల్పకారుని వల్లే చెక్కడానికి, ఒక అందమైన శిల్పముగా చెక్కడానికి. ఈ ట్రైంగ్ టు మేక్ డిసిప్లైన్, పౌలు జీవితంలో వెళ్ళిన శ్రమలతో పోల్చుకుంటే ఈరోజు నిజంగా మనం పోతున్నటువంటి శ్రమలు నిజంగా శ్రమలేనండి. కొన్ని 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 విషయాలు ఒక క్లారిటీ కూడా తీసుకోండి, ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోండి. మన అవిధేయత వలన, మన మూర్ఖత్వం వలన, మన తొందరపాటు వలన మనం కొని తెచ్చుకునే శ్రమలు కొన్ని ఉంటాయండి. దేవుడు అనుమతించే శ్రమలు, వాటిని పరీక్షలు అంటాం, వాటిని క్రమశిక్షణ అంటాం. దేవుడు అనుమతించేవి కొన్ని ఉంటాయి, దేవుని కోసం క్రమపరచబడేవి కొన్ని ఉంటాయి. కానీ మన చేతులారా మనం చేసుకున్నటువంటి కొన్ని మూర్ఖత్వంతో మనం చేసుకున్నటువంటి మనం కొని తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. కానీ దేవుడు కృపగలిగిన వాడు వాటి ద్వారా కూడా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను క్రమపరచడానికే ప్రయత్నం చేస్తాడు. వాటి ద్వారా కూడా ఆయన నేనే విడిచిపెట్టాడు. అఫ్కోర్స్ నీకై నువ్వు కొని తెచ్చుకున్నావు ఆ శ్రమని, బట్ అయినప్పటికీ అక్కడ కూడా నిన్ను క్రమశిక్షణ చేసి మరలా తీసుకొని వచ్చి నిన్ను నిలవబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన కృపగలిగిన వాడు, ఆయన కనికరము కలిగినటువంటి వాడు. నిజం చెప్పాలంటే విజయాల్లో కంటే అపజయాల్లోనే మనం ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాం, విజయాల కంటే అపజయాల్లోనే మనం ఎక్కువగా సరిచేయబడతాం, విజయాల కంటే అపజయాల్లోనే మనం ఎక్కువగా బలపరచబడతాం. నేను చాలాసార్లు ఆ విషయంలో నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. నా జీవితంలో జయాల కంటే అపజయాలే ఎక్కువ, నా జీవితంలో సుఖాల కంటే శ్రమలే ఎక్కువ. నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ నేను అక్కడున్నప్పుడు నా జీవితం వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం వేరు. అక్కడ ఉన్నప్పుడు నేను ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా గానీ, ఏ ప్రతిరోజు ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా ఆ లెక్క వేరు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద స్పీకర్గా నేను ఏదైనా సంఘానికి వెళ్ళినా గానీ, ఈ ట్రైబల్ ప్రజలు నాకు ఇచ్చేది ఏంటో తెలుసా? పంది వెనుక భాగం మాత్రమే. లిటరల్ గా చెప్తున్నా, మన నా స్టేటస్ లో పెట్టి ఎంతమంది చూసారు లేదు నాకు తెలియదు. అరో గెస్ట్ స్పీకర్గా వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పంది వెనుక భాగం, తోక భాగాన్ని కోసి అది కూడా అందరికి ఇవ్వరండి, వెళ్ళిన స్పీకర్లందరికి ఇవ్వరు. వాళ్ళు ఎవరైతే అత్యంత విలువైనటువంటి వాళ్ళు, ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు కౌంట్ చేసుకుని వాళ్లకు మాత్రమే దాన్ని ఇస్తారు.
ఆ వెనుక భాగాన్ని ఆ పంది తోక భాగాన్ని మనం తింటే దే ఫీల్ హ్యాపీ. అలా ఎవరైనా వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళు మరలా మరలా వాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటారు వాళ్ళు. ఆ భావన ఉంటేనే వాళ్ళకి ఆ భాగాన్ని ఇస్తారు. అందరికి కూడా ఇవ్వరు, లేదు ప్రతి వాక్యం చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వరు. అది పరిస్థితి ఇక్కడ. ఇంకేం ఉండదు ఇక్కడ అంతకు మించి. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు ప్రభా ఏంటి ప్రభా అక్కడుంటే పరిస్థితి ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి. నా స్నేహితులు ఫోన్ చేసి ఇదిగో నేను వైజాగ్ లో ఇంత పెద్ద చర్చిలో ఉన్నాను, హైదరాబాద్ లో ఇంత పెద్ద చర్చిలో ఉన్నా, మాకు శాలరీ ఇస్తారు, హౌస్ ఇస్తారు, మాకు రెంట్ ఇస్తారు, మాకు మా పిల్లల చదువులను వాళ్ళే చూసుకుంటారు, ఇవన్నీ నాతో పాటు చదివినట్టు స్నేహితులు చెప్తా ఉంటే ఎందుకు ప్రభా ఒక్కొక్కసారి నన్ను ఒక్కడిని ఇలా విడిచిపెట్టేశావు. వాళ్ళందరేమో హ్యాపీగా అక్కడంతా పెద్ద పెద్ద సిటీస్ లో టౌన్స్ లో ఉంటే నేను కనీసం ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలనుకున్నా కానీ 25 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏం తెచ్చుకోవాలనుకున్నా కానీ ఒక్కొక్కసారి ఏమీ లేని ఎంటీ స్థితిలో నిలబెట్టేస్తాడు దేవుడు. ఎంటీ స్థితిలో కంప్లీట్ గా డ్రై స్థితిలో నిలబెడతాడు దేవుడు. ఒకసారి మేము ఆలు పంట వేసి కష్టపడి పనిచేస్తే మేము 100 కేజీలు ఆలు నాడితే 800 కేజీలు ఆలు వచ్చాయి. 800 కేజీలు ఆలు వచ్చాయి. సంతోషించాలా? కానీ దాంట్లో 700 కేజీలు పాడైపోయాయి. 700 కేజీలు ఉట్టికినే పక్కన బురదలో పడేశాం. ఏం చేయాలి? కేర్మిషన్కి ఒక పందిని దొక్కుంటున్నాం, అది 9 పిల్లల్ని పెట్టింది. ఒక్కొక్క పిల్లని అమ్మినా గానీ 5,000 రూపాయలు లెక్కన వస్తాయి. సెల్ఫ్ సఫిషియెంట్ కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక్కొక్కటి అమ్మితే 5,000 రూపాయలు, 9 పిల్లలు. ప్రభువానికి స్తోత్రం అని అనుకుంటుండగానే వాటిని అమ్మే సమయం వచ్చే సమయానికి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి 5 పిల్లలు చచ్చిపోయినాయి. ఇంకొక 2 పిల్లలు బలహీనంగా ఉన్నాయి, అవి కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సంతోషించాలా? దుఃఖపడాలా? దేవుని నిందించాలా? దేవుని మీద అలగాల? దేవుని మీద అలగాల? కానీ ఒకటి నేర్చుకున్నాం. When God wants to teach us something, He will allow us to go like these situations. దేవుడు మనకు ఒకటి నేర్పించాలి అనుకున్నప్పుడు ఆయన మన శ్రమల గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడు. ఎందుకంటే విజయాల గుండా కంటే అపజయాల గుండా మనం ఎక్కువగా నేర్చుకుంటాం కాబట్టి. క్రీస్తునందు ఉప్పినట్టు దేవుడు పౌలు జీవితంలో శ్రమలను ఎక్కువగా హైలైట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాటిని బట్టి పౌలు అతిశయపడుతున్నాడు. నేను ప్రార్థన చేస్తే అక్కడ ఇంత అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఇక్కడ వర్షం ఆగిపోయింది, నేను ప్రార్థన చేస్తే ఇదిగో ఇన్ని 1,00,000 రూపాయలు ఇమీడియట్ గా వచ్చేసింది. ఏమండి దారుణం! రాత్రే ఇంకొక సాక్ష్యం విన్నాను. ఆమెకి వైఫై ఇంటర్నెట్ లేకపోతే బాధపడి రాత్రంతా ప్రార్థన చేసిందంటే, చేస్తే అన్లిమిటెడ్ వైఫై దేవుడు అద్భుత రీతిగా ఆ రోజు రాత్రి ఇచ్చేశాడట. దేన్ని బట్టి అతిశయపడుతున్నామండి? ఏ సాక్ష్యాలు చెప్తున్నామండి? ఆ సాక్ష్యాల ద్వారా బయట సంఘానికి మనం ఏం సందేశం ఇస్తున్నామండి? ఈరోజు సంఘం ఎంత మూర్ఖంగా అయిపోయింది. వాళ్ళని నడిపించేటువంటి నాయకులు సరిగా లేకపోతే, ఇంజన్ సరిగా లేకపోతే, ఇంజన్ దారి తప్పితే వెనకాల బోగీలని దారి తప్పుతాయన్నట్టు ఈరోజు సేవకులు అనేక మంది ట్రాక్ తప్పడం వల్ల వెనకాల బోగీలు కూడా ట్రాక్ తప్పుతా ఉన్నాయి. దేన్ని బట్టి నీ అతిశయం? వాస్తవానికి కష్టాలు, సమస్యలు, శ్రమలు బట్టి మనం దిగులు పడడం కాదు, దాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకోవడం కాదు, దేవుడు దాన్ని మర్చిపోయాడు అనుకోవడం కాదు, వాటిని బట్టి అతిశయపడు. ఎందుకు అతిశయపడాలో తెలుసా? నీ జీవితంలో ఎక్కువ శ్రమలు ఉన్నాయంటే దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడని అర్థం. హీ లవ్స్ యు మోర్ అండ్ మోర్. నేను మరలా స్ట్రెస్ చేస్తున్నాను, నీ జీవితంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే సహోదరి, దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎక్కువగా క్రమశిక్షణ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీ బలహీనతల విషయమే, నీ శ్రమల విషయమే అతిశయపడు. నీకు 100,000 రూపాయలు ఇస్తే దేవుడు నాకే 100,000 రూపాయలు ఇచ్చాడు, ఏంటి ప్రభా ఇంత అన్యాయం, పక్కింటోళ్ళు కూడా ఇవ్వచ్చు కదా ప్రభా అంటావా? కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు ప్రభా ఈ సమస్యలు, నాకే ఎందుకు ప్రభా ఈ కష్టాలు,
కదండి.
అప్పుడు అనమే, ప్రభువా నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని. 100 రూపాయలు ఇచ్చినప్పుడు ప్రభువా నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని అంటావు, పక్కింటోళ్ళు కూడా ఈ ప్రభువా అనను. మరి శ్రమ వచ్చినప్పుడు మాత్రం మాకే ఎందుకంటే ఇండైరెక్ట్గా మాకే ఎందుకంటే పక్కన వాళ్ళకి ఇవ్వచ్చుగా, మాకే ఎందుకు రావాలి. నేను ముగిస్తూ ఉన్నాను హృదయ కాల సమయంలో. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.